రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ సంవత్సరం జరిగిన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటీ సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రేడియో సాయి శ్రోతలందరికీ వక్తగా సుపరిచితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు గురుతత్వంపై అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ మనందరం కూడా గురు పూర్ణిమ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి కాలంలో ఉన్నాం. ఇంకా గురు పూర్ణిమ అంటే మనకి పండగ. దానికి కారణం ఒకటే, గురువుని స్మరించుకునేటువంటి రోజు. గురువు మానవ జీవితంలో మానవుడిలో ఏర్పడినటువంటి చీకటిని తొలగించి వెలుగుని నింపుతాడు గనక 16 కళలతో సుశోభిల్లేటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతామూర్తిగా ఇటు గురువుగా అటు ఆత్మగా ఇటు పరదైవతంగా భాసిల్లుతాడు. కాబట్టి ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగిని అని మూడు బొమ్మలుగా కనిపిస్తాడు ఆయన, కాని మూడు కలిపితే ఒక్కటే. జీవితంలో ఎప్పుడప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కావాలి, కాబట్టి ఈశ్వరుడు కావాలి. ఆత్మను ఎరగాలి అంటే మనల్ని మనం తెలుసుకోవాలి, ఈ రెండూ తప్పనిసరి. ఈ రెండూ కలిపి అంటే మనం సాక్షాత్కారం పొందవలసినటువంటి ఆత్మని, దర్శించవలసినటువంటి పరమాత్మని ఏకరూపంలో ఏకకాలంలో ఒక సాకార సగుణ స్వభావ స్వరూపంగా ఒక విగ్రహంగా ఒక బొమ్మగా కనిపిస్తే ఆయన పేరు గురువు అని అర్థం. తర్వాత భారతీయ తత్వ సిద్ధాంతంలో గురువు లేని విద్య గుడ్డి విద్య. చరితం ప్రయాసపడి కష్టపడి దారి తెన్ను తెలియక చాలా తక్కువ సమయంలో చేరుకోవలసినది గురువు గనక లేకపోతే కొన్ని సుదీర్ఘమైనటువంటి జన్మలు ఎత్తవలసి వస్తే గనక ఈ గురువు దారి చూపిస్తాడు, ఆయన తెర అవుతాడు, తెరవు అవుతాడు. మనిషిని ఉన్నత స్థితి నుంచి ఉదాత్త స్థితికి, దాని నుంచి ఉత్తమ స్థితికి, దాని నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై యథార్థ స్థితికి నడిపిస్తాడు గనక మానవ దేహం ఎత్తిన ప్రతి వాడికి గురువు యొక్క అవసరం ఉన్నది. ఇటు లౌకికంగా అటు పారలౌకికంగా అంటే ఆధ్యాత్మగా. రామాయణ కాలం గనక తీసుకున్నట్లయితే అంటే త్రేతాయుగాన్ని మనం ఒకసారి పరామర్శ చేసినట్లయితే శ్రీరామచంద్రుడికి ఇద్దరు గురువులు, ఒకడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, ఆయన లోకగురువు. రెండోవాడు వశిష్ఠుడు, ఆయన బ్రహ్మర్షే, ఆయన జ్ఞానగురువు. లోకాన్ని గురించి చెప్పేవాడు కావాలి, అట్లాగే లోకాతీతమైనటువంటి గంభీరమైన విషయాలు చెప్పే గురువు కూడా కావాలి. కనుక శ్రీరామచంద్రుడు యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వానికి, ఆ అవతార వైభవానికి ఇద్దరు గురువులు కారణమైనాడు. ఆ అయిన వారిద్దరూ బ్రహ్మర్షులు కావటం ఒక విశేషం. బ్రహ్మర్షులు అంటే బ్రహ్మమును ఎరిగినవారు అని. బ్రహ్మమును గురించి బోధించేవాడు బ్రహ్మర్షి కాడు. బ్రహ్మము ఎరగాలి, దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలి, అనుభూతి చెందాలి, తాను అది కావాలి. త్వమేవాహం న సంశయ, నీకు నాకు తేడా లేదు అన్నటువంటి ఒక భావనాస్థితిలోకి ఎవరు వెళ్తారో, ఎవరు సకల శాస్త్రముల యొక్క రహస్యాన్ని తెలుసుకుని ఉంటారో, తెలిసిన దానిని ఆచరిస్తారో, ఆచరణలో నుంచి అనుభవాన్ని పొందుతారో, అనుభవంలో నుంచి అనుభూతిని సంపాదించుకుంటారో, ఆ అనుభూతిని మళ్లీ ప్రపంచానికి తాము దాచుకోకుండా ఇస్తారో, అటువంటి వారు బ్రహ్మర్షులై ఈ ప్రపంచంలో ఉంటారు. శంకర భగవత్పాదులు అంటారు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా అని. అంటే మన మనస్సు దేనియందు లగ్నం కావాలి అని. ఏ పని చేస్తున్నామో దాని యందు లగ్నం కావాలి. అది ధ్యానం. దేనిని తెలుసుకోవాలని మనస్సు అపేక్షిస్తున్నదో దాని ఆలోచనని గనక తీవ్రతరం చేసి దాని యందు లగ్నం చేయగలిగితే అది తీవ్ర ధ్యానం అవుతున్నది. కాస్త పై మెట్టుకు వెళితే దాని యోగము అంటున్నాం. కానీ అసలు ఈ సమస్త సృష్టికి, మన ఉనికికి, అస్తిత్వానికి, వ్యక్తిత్వానికి మూలమైనటువంటి బ్రహ్మముతో గనక మనస్సు కూడి ఉన్నట్లయితే అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. అది ఆనందం. అదే ఆనందం. అది మాత్రమే ఆనందం. నందతి 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 ఏవా, అది మాత్రమే. ఆ అది మాత్రమే ఆనందం ఏమిటంటే దాని పేరు బ్రహ్మానందమని, పరమానందమని, హిరణ్యగర్భానందమని అనేక పేర్లు మనం పెట్టుకుంటాం. కానీ ఈ హిరణ్యగర్భ ఆనంద స్థాయికి జీవుడు చేరుకోవాలి అంటే ఓ గురువు కావాలి. ఆ గురువు ఎట్లా ఉండాలి? సర్వసమర్థుడై ఉండాలి. తాను ఏది బోధిస్తున్నాడో తన జీవితంలో దాన్ని ఆచరించాలి. జీవితం విసిరేటువంటి ప్రతి సవాలు, జీవితం సృష్టించే ప్రతి సంఘటన, ప్రతి సందర్భంలో తాను ఏకాత్మగా ఉండాలి. మహాదుఃఖం వచ్చి ముంచెత్తింది, తాను కదలక ఉండాలి. తెలియరాని పట్టరాని ఒక ఆనందం వచ్చి మనల్ని మళ్లీ ముంచెత్తింది, తాను తానుగానే ఉండాలి. ఇది అధ్యాత్మ మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఒక పరమ రమణీయమైనటువంటి అనుభూతి. దుఃఖం లేనిదెవడికి, రానిదెవడికి, దుఃఖం కలగనిదెవడికి? దుఃఖం తన నీడని పరచకుండా ఉన్నది ఎవరిని, ఎవరిని వదిలిపెట్టింది? కాబట్టి ఈ లౌకిక విద్యని, అధ్యాత్మ విద్యని సమన్వయం చేసుకోవాలి అంటే పరమోన్నతమైనటువంటి ఇద్దరు గురువులు కావాలి. మరి రాముడికి ఇద్దరు గురువులు ఎందుకు? ఆయన దేవుడు కదా, నారాయణమూర్తి కదా, మళ్లీ ఆయనకు ఒక గురువు ఎందుకు అని రాముడు మానవుడుగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ రామానువు దేవుడివేను, నారాయణమూర్తివి అంటే, లేదు లేదు నే రఘురాజుని, దశరథరాజకుమారుడిగా ఉండటానికి వచ్చాను. మానవ జీవితాన్ని ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, ఆశాభంగాలు, జయాపజయాలు, కష్టసుఖాలు, చీకటి వెలుగులు, పగలు రాత్రులుగా భావించబడిన ఈ కాలంలో ఎట్లా జీవించాలో, ప్రతి సవాలుని కూడా ప్రతి సవాలుగా భావిస్తూ జీవితాన్ని ఘర్షణ నుంచి సమన్వయం వైపు, సమన్వయం నుంచి ఆనందం వైపు, సంతృష్టి వైపు, విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడవటానికి సిద్ధపడిన నేను కేవలం మాయామానుషంగా, అంటే మాయకు లోబడి ఉంటాను అన్నాడు గనక ఆయన్ని లోకం దైవమన్నా ఆయన తనను తాను దైవంగా చెప్పుకోలేదు. కనుక ఇద్దరు గురువులు కావాల్సి వచ్చింది. లోక గురువుగా ఒక డైరెక్షన్ ఇవ్వాలి, జ్ఞాన గురువుగా 36,000 శ్లోకాలలో యోగ వాసిష్టాన్ని ఇద్దరు సంవాదనం చేశారు, అంటే మాట్లాడుకున్నారు. మనస్సు యొక్క మర్మాన్ని, ఆ మనస్సు అనుభవించేటువంటి సుఖదుఖాలని అన్నింటినీ కూడా వశిష్ఠుల వారు రామచంద్రుడికి బోధ చేశారు. కాలం మారింది, యుగం మారింది, ద్వాపర యుగం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్క గురువే దొరికాడు. ఆయన పేరు సాందీపుడు. ఆయన కూడా పరదైవతమే కదా, అంశ కదా, విష్ణువాంశగా వచ్చాడు కదా, ఆయనకెందుకు మళ్లీ గురువు ఎందుకు అని. ఆయనకు కూడా ఒక లోక గురువు ప్రాథమికంగా కావలసి వచ్చాడు. ఆయన పేరు సాందీపుడు. ఈ కృష్ణుడు రామావతారం కంటే చాలా భిన్నం, డైమెట్రికల్లీ ఆపోజిట్. లోకమంతా నువ్వు దేవుడు అంటే రాముడు కాదు, నే మానవుణ్ణి అన్నాడు. లోకమంతా కృష్ణుణ్ణి నువ్వు దేవుడివి కాదు అంటే అసలు నన్ను మించి దైవం ఎక్కడున్నదో చూపించమన్నాడు. ఇది కాంట్రాస్ట్. కాబట్టి ఈయనకి ఒక గురువు కాసేపు చాలు, ప్రాథమికంగా చాలు. ఎందుకని? అంతరించబోతున్నటువంటి ద్వాపర, అవతరించబోతున్నటువంటి కలియుగం, ఈ రెండింటి కూడా కర్మ, భక్తి, యోగ, జ్ఞానయోగాలు అనబడేటువంటి ఈ పరమాద్భుత యోగశాస్త్రాన్ని బోధించటానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. కంసవధ చేయటానికో, భారత యుద్ధాన్ని నడిపించటానికో వచ్చిన అవతారం కాదది. ఆ యుగంలో ప్రధానంగా ఉన్నటువంటి కలి ప్రభావాన్ని తగ్గించటానికి, మానవ జాతిని పరమోత్కృష్టమైన ఉన్నతమైన అధ్యాత్మ మార్గంలోకి నడిపించటానికి, యోగశాస్త్రాన్ని భగవద్గీతగా చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు గనక, చివరగా కడగా ఆయన యోగేశ్వరుడుగా ఆవిష్కరించుకున్నాడు గనక ఈ ప్రపంచమంతా ఆయన్ని జగద్గురువుగా భావించింది. కృష్ణం వందే జగద్గురువు అంటాం, రామం వందే జగద్గురు అనం. ఎందుకని? రాముడు బోధించలేదు, రాముడు విన్నాడు. కృష్ణుడు విన్నాడు అన్నాడు. ఎప్పుడు అన్నాడంటే భగవద్గీతని అన్నాడు, విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. భీష్ముడి నోట పలుకుతున్నప్పుడు తానే అది అయినప్పటికీ కూడా ఎవరిని గురించో భీష్ముడు ఒక సుషుమ్నా గీతాన్ని, సంస్తుతి గీతాన్ని పాడుతున్నట్టు, భగవంతుణ్ణి కీర్తిస్తున్నట్టు, వేయి నామాలతో, వేయి గుణాలతో, వేయి వైభవాలతో ఆ స్తుతి, నుతి, గతి, గీతి, గమకము వీటన్నింటినీ కూడా కృష్ణుడు తలవంచుకుని వినయపూర్వకంగా చేతులు గట్టుకుని విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. కాబట్టి అన్నాడు విన్నాడు ఈయన, ఆయన మాత్రం విన్నాడు. ఆ యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. కలియుగానికి అధిష్టాన పరదైవతం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నట్లుగా కోటి సూర్యమండల మధ్యస్థ అయినటువంటి మహాత్రిపుర సుందరీదేవి స్త్రీ రూపంగా లలితాదేవిగాను పురుష రూపంలో శ్రీదత్త రూపంగాను వస్తుంది గనక ఈ 432,000 సంవత్సరాలకి గురువులు అధికాధికంగా ఉంటారు. ఎందుకని ఉండాలి? త్రేతాయుగంలో ఉన్నట్లుగా కొద్దిమంది గురువులు చాలదా అంటే స్వామి చమత్కరిస్తూ అన్నారు, పాపులేషన్ ని బట్టి పరమాత్మ అలా గురువుని పంపిస్తుంటాడు అనో మాట అన్నారు. అంటే ఇవాళ మనకు అనేక రకాల గురువులు కావాలి. కనుకనే లోక గురువులని, శోక గురువులని, బాధ గురువులని, బోధ గురువులని, వాచక, సూచక, మోచక, దీక్ష, నిషిద్ధ, కారణ అనబడేటువంటి అనేక వర్గాలుగా ఈ గురువులు వచ్చి ప్రబోధం చేస్తారు. ప్రబోధం చేసేవాడు ఒకవైపు, ప్రచారం చేసేవాడు రెండో వైపు. ఎన్లైటన్మెంట్తో 10 మందిని కూర్చోబెట్టి పురాణం చెప్పేవాడు ఒకడు, ఎన్లైటన్మెంట్ కాకుండా ఎంటర్టైన్మెంట్తో చెప్పేవాడు మరొకడు. కాసేపు నవ్వించి కవ్వించి ఆనందపరచి వాడితో గానం, ధ్యానం, యోగం, జ్ఞానం అన్నీ పంచిపెడుతూ ఈ గురువులు బహుముఖీనంగా ఈ కాలంలో ఉంటారు గనక వీడు ఫలానా వాడు గురువా కాదా మనం తేల్చుకోనక్కర్లేదు. మన ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, సాధనా తీవ్రతను బట్టి అనేక గురువులు వస్తారు. ఇప్పుడు స్వామి గురించి అనేక మంది అనేక ఉపన్యాసాలు చెప్తారు, మాట్లాడతారు. అందరూ చక్కగా మాట్లాడతారు, కానీ కొందరు ఎంటర్టైన్మెంట్గా మాట్లాడతారు, చమత్కారంగా మాట్లాడతారు, కాసేపు ఆహ్లాదం కలిగించే రీతిలో మాట్లాడతారు. అది మాత్రమే కాదు, స్వామి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి అవతార మూర్తి గనక స్వామి యొక్క విషయాలను గంభీరంగా ఎన్లైటన్మెంట్ కోసం మాట్లాడుకోవాలి, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. సరే, స్త్రీ రూపం లలితాదేవి అయినట్లయితే పురుష రూపం శ్రీదత్తుడన్నాం కాబట్టి ఈ దత్తావతారాలు అఖండ భారతావరిలో ఏ క్షణాన మీరు తీసుకున్నా 36,000 యోగస్వరూపాలుగా ఈ దేశాన్ని గురుస్థానంలో నిలబెడతాయి. ప్రధానంగా తెలుగునాట ఆంధ్రదేశంలో 3,600 మంది యోగులు ఈ భూమండలాన్ని, ప్రధానంగా ఈ ప్రదేశాన్ని కాపాడుతూ యోగ భూమికలోకి నడిపిస్తారు గనక ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు, పాలించేది ఎవరు ఈ కాలంలో అంటే ప్రజలు కాదు, ప్రభుత్వమూ కాదు, యోగులు దీన్ని నడిపిస్తారు. ఆ యోగ భూమిక ఉదాత్తమైన భూమిక. కనుకనే రాపిడి ఎక్కువ, ఘర్షణ ఎక్కువ, సంఘర్షణ ఎక్కువ, సమస్యలు ఎక్కువ, సమన్వయం తక్కువ. ఈ సమన్వయమైన భావజాలం కావాలి కాబట్టి మళ్లీ వెనక్కి శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయ స్వరూపాన్ని, భగవద్గీతని, శివ, విష్ణు, లలిత సహస్రనామ వైభవాన్ని మనం పదే పదే మననం చేసుకుంటూ ఉన్నట్లయితే నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి. హరి అంటే విష్ణువని మాత్రమే కాదు, పరమాత్మ అని అర్థం. ఈ పరమాత్మ యొక్క నామ గుణ వైభవాన్ని గనక అనుకుంటూ అనుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా క్రమబద్దీకరణ జరుగుతాయి, రెగ్యులరైజ్ అవుతాయి, రెగ్యులేట్ అవుతాయి. ఈ మనస్సు నియంత్రించబడుతుంది గనక ఈ మనస్సు యొక్క తత్వాన్ని, ఈ మనస్సు యొక్క పరిస్థితిని, దీని గాఢతని చెప్పగలిగినటువంటి గురువులు కావాలి. ఆ గురువులు ఇదిగో అనేక దత్తరూపాలుగా వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ ప్రతివాడునే దత్తాంశలో వచ్చానంటున్నాడు. దత్తుడు అంటే ఈ ప్రపంచాన్ని అడాప్ట్ చేసుకున్నవాడు అని అర్థం. అది ఒక్కటే కాదు, ఈ ప్రపంచానికి తన సర్వస్వాన్ని సమర్పించుకున్నటువంటి వాడు. ఈ రెండింటినీ అర్థం గనక చేసుకోగలిగితే కంచి పరమాచార్య మహాస్వామి వారు చెప్పినట్లుగా శ్రీదత్తుడు అంటే జగత్తుని తనదిగా చేసుకున్నవాడు అని ఒక అర్థం, తానే జగత్తైనవాడు అని రెండవ అర్థం, జీవ జగత్ జగదీశ్వరుల ముగ్గురికి కూడా ఒక అభేదాన్ని పాటించేవాడు పరమగురువు గనక. అటువంటి గురువు గనక మన పాలబడినట్లయితే, మనకు దొరికినట్లయితే, మనం ఆవరణంలోకి వెళ్లగలిగినట్లయితే మన జీవితాలు ధన్యవంతమవుతాయి. అయితే ప్రారంధాలు అందరివి ఒకలా ఉండవు. కనపడ్డ ప్రతివాడిని గురువు అంటాం మనం, అలా అనకూడదు. ఎందుకు అనకూడదంటే పరమ గురువు ఒక్కడుంటాడు. ఈ కాలానికి వచ్చేసరికి మనకి దత్త సాంప్రదాయంలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం ఏదంటే షిరిడీ మహాస్వామి. మిగతా అక్కల్కోట మహారాజు గాని, ఉపాసనే బాబా, వీళ్ళందరూ కూడా యోగులు. షిరిడీ బాబా దత్త స్వరూపం కాబట్టి ఆయనకు కూడా ఓ గురువు ఉన్నాడు. ఆ గురువు ఆయన చెప్పిందే వెంకూస. ఆ వెంకూస ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు, చరిత్ర లేదు. కానీ చివరి కడదాకా ఆయన మోసింది ఇటుకరాయి, దాన్ని గురువుగా భావించాడు. 1918 విజయదశమి తర్వాత 8 సంవత్సరాల తర్వాత నవంబర్ 23 ఆంధ్రదేశంలో ఈ శ్రీదత్త ప్రభువే సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి ఒక తేజస్సు, ఒక ప్రభాపుంజం ఏదైతే ఉన్నదో అది సత్యసాయి భగవానుడిగా ఒక ఆకారాన్ని తీసుకుని వచ్చింది గనక ఈ సత్యసాయి భగవానుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే అసలు స్వామి యొక్క స్వరూపం నిజానికి అరూపమే. ఇప్పుడు ఇవాళది ఫామ్లెస్ కాలే, అసలది ఫామ్లెస్సే, కాసేపు ఫామ్గా కనిపించింది మనకి. ఎట్లా 86 షిరిడీ బాబా దాకా ఈ గురు పరంపర ఏర్పడింది. వీళ్ళందరికీ రాముడికి, కృష్ణుడికి, దత్తుడికి, అలాగే షిరిడీ బాబాకి. స్వామి వచ్చేసరికి ఆయన గురువు లేడు. గురువెరగని దైవం ఎవరన్నా ఉన్నారా అని మన అడిగితే స్వామికి గురువు ఎక్కడున్నారు, గురువే లేరు. అంటే సర్వగురువుల యొక్క స్వరూపాన్ని తనదిగా చేసుకుని సత్యసాయి భగవానుడి ప్రపంచంలోకి వచ్చి తనకంటే ముందు వచ్చినటువంటి సర్వ అవతారాల యొక్క ప్రబోధాన్ని పరిష్కారం చేస్తూ అందుకనే ఆయన వాహినులన్నీ కూడా రాశారు. రామకథా రసవాహిని అంటే రామాయణం, భాగవత వాహిని, గీతావాహిని ఎన్నున్నాయో ఈ వాహినులు అన్నీ కూడా ఏమున్నాయి దాంట్లో అంటే స్వామి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఆయన చెప్పారు, నేను కొత్తగా ఏదీ చెప్పటానికి రాలేదు, పాతది ఉన్నది ఏదో మళ్లీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పటానికి వచ్చాను. వీటి యందు దాగి ఉన్నటువంటి పూలదండలో ఏం దాగున్నదంటే దారం దాగుంది, కనపడదది. ఆ దారం అంతా కూడా సత్యం కాబట్టి సత్యం అంటే ఏమిటో చెప్పడానికి నేను వచ్చాను. సత్యం తెలియకపోతే ధర్మం తెలియదు, ధర్మం తెలియకపోతే శాంతి కలగదు, శాంతి లేకపోతే ప్రేమ అబ్బదు, ప్రేమ లేకపోతే అహింసా ప్రవృత్తి అలవడదు. కనుక వీటన్నింటికీ మూలమైనటువంటి ఆ సత్యాన్ని నేను చెప్పడానికి వచ్చాను గనక అహం సత్యబోధక. స్వామి ఎవరంటే స్వామిని ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కృష్ణుడు మన రీతిని మనం అనొచ్చు. స్వామి భావనలోనే ఆయనంటే ఎవరు అంటే ఏమీ నిర్ద్వంద్వంగా మళ్లీ రెండో ఆలోచన లేకుండా నేను సత్యాన్ని బోధించటానికి వచ్చాను. సత్యం ఎప్పుడైతే బోధపడుతుందో మనం ధర్మాన్నే ఆచరిస్తాం. ఎప్పుడైతే ధర్మాన్నే ఆచరిస్తామో మనకి శాంతి ఉంటుంది. అధర్మంగా ఏదన్నా రూపాయి సంపాదించండి, నిద్రపట్టదు. అబద్ధం చెప్పండి, నిద్రపట్టదు. చేయకూడని పని ఎప్పుడైనా చేయవలసి వస్తే ఆ రోజు నిద్రపట్టదు. మామూలుగా సహజంగా జరిగేటువంటి ధర్మకార్యం చేయండి, మంచి సేవ చేయండి, ప్రేమగా ఉండండి, ప్రసన్నంగా మంచి నిద్రపడుతుంది, హాయిగా ఉంటుంది. అంటే మూలం ఏమిటంటే వేదోఖిలో ధర్మమూలం. వేదాలు సత్యమైనట్లయితే ఆ సత్యానికి కూడా మూలం ధర్మం కాబట్టి సత్యధర్మాలు రెండూ కూడా రూపాయి బిళ్లకి బొమ్మ బొరుసు లాంటివి. అయ్యా బొరుసు ప్రింట్ అయింది నాకు చెల్లదంటే కుదరదు, బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. ప్లస్ అండ్ మైనస్, పాజిటివ్ అండ్ నెగటివ్, ఈ రెండూ కలిపితేనే ఈ సృష్టి, ఈ ప్రపంచం. కాబట్టి ఇటువంటి మార్మికమైనటువంటి పరమ రహస్యాలని, పరమ గుహ్యమైన గోప్యమైనటువంటి సందర్భాలని సాధారణ మానవుడు అందుకునేటువంటి రీతిలో ఇటు శంకర వాంగ్మయాన్ని, అటు ప్రాచీన వాంగ్మయాన్ని, వేద సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలని అన్నింటినీ కూడా స్వామి పరిష్కరిస్తూ మానవ జాతిని, అంటే జాతి, మత, వర్గ, వర్ణాలు దాటి ఒకే ఒక మానవ జాతి ఉన్నది, మానవుడుగా జన్మ ఎత్తి ఏ దేశంలో నువ్వున్నా నువ్వు పాటించినట్లయితే నువ్వు ఆనందాన్ని పొందగలవు అని చెప్పడానికి వచ్చినటువంటి పరమ గురుస్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడు మనకు గురువుగా దొరకటమే మనం చేసుకున్న అదృష్టం. ఆయన గురువా దైవమా డిబేట్ పెట్టక్కర్లే, ఆయన గురువు, ఆయన దైవం రెండూ కూడా. ఈ గురువు దైవంగా గోచరిస్తాడు ఎందుకంటే గురువు తాను ఏం చెప్తున్నాడో దాన్ని ఆచరిస్తున్నాడు. దేనిని ఆచరించదగినదిగా భావించాడో దానినే బోధిస్తున్నాడు. అంటే చెప్తున్నదానికి చేస్తున్నదానికి ఎక్కడా కూడా సంఘర్షణ లేని రీతిలో పరిపూర్ణమైనటువంటి ఒక మానవతావాదంతో మానవుడికి ప్రబోధం చేస్తూ వచ్చారు గనక ఈ ప్రబోధ ప్రచార రెండూ దాటి ట్రాన్స్మిట్ చేయగలిగినటువంటి గురువు కావాలి. ఇందాక అనుకున్న అనేకమైనటువంటి గురువులలో ఉత్తమోత్తమ గురువు ఎవరు అంటే కారణ గురువు. ఆ కారణ గురువు ఏమిటంటే మనం ఎందుకొచ్చాం, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం నిర్మల ఆనందాన్ని పొందుతాం, ఒక నిశ్చలమైన స్థితిని పొందుతాం, దేనికి అదరక బెదరక కదలక చదరక అన్ని స్థితులలో ఏకంగా ఎలా ఉండగలుగుతాం, ఆ ఉండటానికి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పగలిగినటువంటి ఒక సమర్థ గురువు కావాలి. కాబట్టి ఆ సమర్థ గురువుని ఉత్తమ గురువుగా, ఉన్నత గురువుగా, ఉదాత్త గురువుగా, దత్త గురువుగా, పూర్ణ గురువుగా మనం భావన చేసినట్లయితే మనబోటి వాళ్ళందరం కూడా చేసుకున్న పురాకృత పుణ్యం. ఇవాళ ఏం చేశామో తెలియదు, ఇవాళ ఏం యజ్ఞాలు చేయలేదు, యాగాలు చేయలేదు, ధ్యానాలు చేయలేదు, యోగాలు చేయలేదు, తపస్సు లేదు, ధర్మమా ఎంత చేశామో మన దగ్గర ఏం పెద్ద ఆడిట్ లేదు, లెక్క లేదు, కానీ ఏం చేశామో ఇప్పటి వరకు చేసుకుని ఈ జన్మ ఎత్తటానికి వరకు మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలం కారణంగా సత్యసాయి భగవాను మనం గురువుగా భావించగలిగాం. ఆ భావించగలిగి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి స్వామిని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఈయన పరదైవతమే, దీనిలో ఏం సందేహం లేదు అని ఒక ఆలోచన మన మనస్సుకు కలగటమే మనం చేసుకున్నటువంటి పుణ్యం. స్వామిని ఎంతమంది చూడలేదు, ఎంతమంది వెళ్లిపోలేదు. మేము స్వామికి చాలా దగ్గరగా మంచం కోడు పట్టుకున్నంత దగ్గరగా ఉన్నామనుకున్నవాడు స్వామిని ఎంటర్టైన్మెంట్ దాటి ఎన్లైటైన్మెంట్ దాకా వెళ్లిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చూస్తున్నారు. స్వామి చర్యలన్నీ వాళ్లకి తెలుసు, చాలా దగ్గరగా గమనిస్తారు. కానీ ఇది పరదైవతమే, ఇటు శాస్త్రపరంగా వేదపరంగా ఉపనిషద్భావనగా ఈయన దైవం కాకుండా మరొకటి కాదు అని ఆ మాయావరణం నుంచి బయటపడ్డవాళ్లు బహుకొద్ది మంది గనక. ఎందుకంటే సత్యసాయి అవతారంలో స్వామికి అతి సన్నిహితంగా ఉండి దూరమైన వాళ్లు చాలా మంది ఉన్నారు. చాలా దూరంగా ఉండి మనం స్వామి దగ్గరికి చేరుకోలేమనుకున్న వాళ్లు స్వామి యొక్క తత్వంలో, స్వామి యొక్క భావనలో చాలా గట్టిగా ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి భగవంతుడికి దగ్గరా దూరమా ప్రశ్న కాదు. భగవంతుడితో రోజు కూర్చున్నా ఆయన భగవంతుడు అవునో కాదో అనే శంక మనస్సులో ఉన్నట్లయితే దగ్గరగా ఉండి ఏం ప్రయోజనం? ఎక్కడ కూర్చుంటే ఏమి, ఎక్కడ ఉంటే ఏమి, ఆయన పరదైవతమే అనే భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో తదనుగుణంగా ఆయన బోధనలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం, ఆచరించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆచరణలో నుంచి ఒక ఆనందాన్ని, ఒక అనుభూతిని పొందుతాం. పొందిన అనుభూతిని ఈ ప్రపంచానికి ఇస్తాం. ఇదంతా కూడా మనకి ఈ గురు పరంపరా వైభవం మనకి నేర్పుతూ ఉంటుంది. మనం ఇక్కడే భారతీయ గురుతత్వాన్ని భావన చేశాం. భారతీయ గురుతత్వంలో అనేక మంది గురుస్వరూపాలను మనం తాకుతూ వెళ్లాం. ఏ ఒక్క గురువు, ఇది మహాసుదర్శన చక్రం, ఇరుసు ఒక్కటే, ఆ చక్రానికున్న పళ్ళు వేరువేరుగా ఉంటాయి. అందులో ఏ ఒక్క పన్ను డెంట్ అయినా, అరిగిపోయినా, విరిగిపోయినా చక్రం కదలదు, ఆ మోమెంటం ఉండదు. కాబట్టి గురువుల పట్ల, గురువుల మధ్య భేదాన్ని మనం పెట్టుకోకూడదు. నీకు నచ్చిన నామరూప సహితమైనటువంటి గురుస్వరూపాన్ని పట్టుకో. అనంత రూపుడు, అనంతనామములు గడిగినటువంటి పరమాత్మకి నిజానికి ఆయన అరూపుడు, ఆయనకి స్వరూపం లేదు, ఆయనకేం పేరు లేదు. మనం పెట్టుకున్నాం 1000 నామాలు. అసలు ఆయన పేరేమిటి అంటే మహామంత్రార్ణవ గ్రంథంలో పరమాత్మ పేరు సహా అంతే. ఆ సహా కంటే ముందు ఇంకా ఏదైనా ఉన్నదా అంటే ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, అకార ఉకార మకారాలతో కూడిన ఓంకారమే పరబ్రహ్మతత్వం. కాబట్టి స్వామి ఎవరు అంటే కంటికి కనపడిన స్వామికి డ్రెస్ ఉంది, అడ్రస్ ఉంది, మనస్సు తాకిన స్వామికి అనుభవాలున్నాయి, గుండె పండించుకున్నటువంటి హృదయస్థానంలో ఉన్న సత్యసాయి భగవానుడికి కూడా రూపం లేదు, నామం లేదు. సర్వనామములు ఆయనవే, సర్వరూపములు ఆయనవే, సర్వజీవ తత్వాలు ఆయనవే అనేటువంటి ఈ తాత్వికమైనటువంటి చింతన మనం అలవాటు చేసుకున్నట్టయితే, కారణ గురువుగా స్వామిని భావన చేయగలిగినట్లయితే, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము, నారాయణుణ్ణి అన్వేషించడానికి మానవ జన్మ ఇవ్వబడింది. ఏదో ఉద్యోగం చేయటానికి, చేసిన తర్వాత రిటైర్ అవ్వటానికి, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ప్రశ్నతో మళ్లీ జీవితాన్ని అటు ఇటు అతలాకుతలం చేసుకోవటానికి వచ్చిన వాళ్లం కాదు. పరబ్రహ్మమూర్తిని ఎరగాలి, పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి, తదనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి. జీవితం మనకు కావలసినట్లుగా ఉండదు. అది ఎట్లా, ఏ మలుపు ఎట్లా తిరిగినా దాన్ని గౌరవంగా, మర్యాదగా, గంభీరంగా, ఉదాత్తంగా ఆవిష్కరించుకోగలిగినటువంటి ఒక ప్రజ్ఞాభూమికను ఇవ్వగలిగినటువంటిది అధ్యాత్మ కాబట్టి, ఈ అధ్యాత్మని మనకి పరిచయం చేసి సుబోధకం చేసిన ట్రాన్స్మిటర్ అంటాం. క్యాన్వాస్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. అంటే క్యాన్వాస్ అంటే ప్రచారం. సత్యసాయి దేవుడు, దేవుడు, దేవుడు అని ప్రచారం చేయండి, ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకు దేవుడో, ఎట్లా దేవుడో, ఆ దివ్యత్వాన్ని మనం ఎట్లా అనుభవించామో ఆ స్థాయిలో గనక మనం ట్రాన్స్మిట్ చేయగలిగితే త్రూ అవర్ ఓన్ లివింగ్. అందుకనే స్వామి మొదట్లో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నా, ఇవాళ యువర్ లైఫ్ షుడ్ బికమ్ మై మెసేజ్ అన్నారు స్వామి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్వామిని గురించి కీర్తిస్తూ 1000 పుస్తకాలు రాయండి, 2000 క్యాసెట్లు తీయండి, దాని వలన ప్రయోజనం కాస్త స్వల్పం. స్వామి ఎవరో ఎరిగి తద్వారా మన జీవితాన్ని గనక మనం నడపగలిగినట్లయితే అది కొన్ని కోట్లానుకోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. గనక ఈ కరెక్షన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ కావాలంటే వ్యక్తిగా ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. మనలో నెగటివిటీస్ ఉంటాయి, అనాచారాలుంటాయి, అవిద్యలుంటాయి, అస్పష్టతలుంటాయి, అహంకారాలుంటాయి, అసూయలుంటాయి, దంభాలుంటాయి, ప్రగల్భాలుంటాయి. వీటన్నింటినీ కూడా నెమ్మది నెమ్మదిగా వదులుచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ పూర్ణ ప్రజ్ఞని పరమేశ్వరుడి వైపు అనుసంధానం చేసుకోగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క ఆ గురుస్థానం ఏమిటో ఒక గురువుగా చూడండి. స్వామి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ, స్వామి తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, భవిష్యత్తును గురించి పక్కన పెట్టినట్లయితే స్వామి అవతారం కంటే ముందొచ్చిన ప్రతి అవతారం కూడా చాలా పరిమితమైనటువంటి ప్రభావాన్ని చూపించినాయి. ఏవో కొన్ని ప్రదేశాలు కొంతకాలం నడుపుతూ వచ్చినాయి. సత్యసాయి భగవానుడు గురుస్వరూపంగా ఒక పరదైవతంగా ఆ దేహంలో ఉండగానే ఈ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ధర్మాన్ని సర్వ ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. అంతేకాదు ట్రాన్స్మిట్ చేశారు. ఒక దేశం లేదు, ఒక ప్రదేశం లేదు, ఒక జాతి లేదు, ఒక వర్గం లేదు, ఒక వర్ణం లేదు, అసలు ప్రశాంతలయానికి రాని వాళ్లు లేరు. ఒకవేళ రాలేకపోయినప్పటికీ కూడా వారి వారి దేశాలలో కేవలం స్వామి యొక్క చిత్రపటాన్ని, ఫొటోని ఆధారం చేసుకుని తమ అధ్యాత్మ కార్యకలాపాలని, సాంఘిక సేవా కార్యక్రమాలని స్వామి పేరు మీద స్వామి ఎందున్న కడుభక్తితో ఇంత విస్తృతంగా ఈ భారతీయ ధర్మం స్వామి నడిపించినట్టుగా ఎవరూ నడిపించలేదు. ఇది మన కళ్ల ముందున్నటువంటి ఒక చారిత్రక సత్యం. అందులో అటువంటి మహాప్రవాహంలో మనందరం కూడా ఉన్నాం. ఒక బిందువుగా ఉండగలిగాం, ఒక రేణువుగా ఉండగలిగాం, ఒక అణువుగా ఉండగలిగాం, క్షణమాత్రం ఉండగలిగాం చాలు. జీవితంలో దేహం వదిలిపెట్టిన తర్వాత మరణం సంభవించినప్పుడు మరణానంతరం కనుగొనేటువంటిది ఏమున్నది అంటే, మరణానంతరం ఏమున్నది, ఏం దేహం ఇక్కడే పడుంది, పోయిందేదో ఆత్మ, ఘటాకాశం అంతా చిదాకాశమైంది, సర్వాత్మగా అది రూపాంతరీకరణం చెందింది. మరి అనుభవిస్తున్నది ఎవరు మరణానంతరం అంటే, మరణించకుండా ముందే ఇహమేవ నౌ అండ్ హియర్, ఇప్పుడే ఇక్కడే, దానిని ఒక తదేక స్థితిలో అనుభవించగలిగినట్లయితే అది ఒక జీవన్ముక్త స్థాయిగా వేదాంతం భావన చేస్తుంది. మనందరికీ కూడా స్వామి అటువంటి స్థితిని కల్పించారు. ఇవాళ ఏం కావాలి, ఏమక్కర్లేదు. మీకేం కావాలి అంటాడు ఒకడు, ఏం కావాలి, ఏమక్కర్లేదు. 20 ఏళ్ల క్రితం అది కావాలి, ఇది కావాలి. 40 ఏళ్ల క్రితం అన్నీ కావాలి. 50 ఏళ్ల క్రితం అంతా నాకే కావాలి. మరి ఇవాళ నాకేం అక్కర్లేదు. అసలు ఏదన్నా కావలసిన్నదా, ఏదన్నా అవసరం ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలియక ఈ ప్రపంచం మొత్తాన్ని గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు గనక ఆత్మానాత్మ విచారణలో ఆత్మంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి తెలుసుకుంటూ, అంటే ఏది ఉండేది, ఏది పోయేది. స్వామి చెప్పారు, నాది 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 అనుకుంటావు, కూడి ఉన్నవన్నీ ఊడిపోయేవే బంగారు, అన్ని ఊడిపోయేవే వీడిపోయేవే అన్నారు. వీడిపోతాయి, ఊడిపోతాయి, అంతా ఉన్నంతసేపు మనదనుకుంటాం. ఆ అనుకోకుండా ఉండటం ఎట్లాగో స్వామి నేర్పుతారు గనక అధ్యాత్మ అనేటువంటిది పరమోన్నతమైనటువంటి శాస్త్రంగా భావన చేయమన్నారు స్వామి. అందుకనే మనం చాలా చిన్నప్పుడే మన పిల్లలు వీళ్ళ మన వయస్సులో మాట్లాడాలంటే మనవలు మనవరాళ్ళు మన తర్వాత తరం వీళ్ళంతా కూడా ప్రధానంగా యువకులు యువత అధ్యాత్మవైపు రావాలి. అధ్యాత్మ గనక తెలియకపోయినట్లయితే నరుడు నారాయణుడు కాలేడు, తనలో ఉన్న నారాయణుని వాడు తెలుసుకోలేడు. మనుజుడు ధనుజుడు కావటం తేలిక, ధనుజుడు అంటే రాక్షసుడు మనిషి కావటం చాలా కష్టం. ఈ ప్రాసెస్ లో మనలో ఉన్న రాక్షసత్వాన్ని వదులుచుకోవాలి, మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవాలి, మనలో ఉన్న ప్రజ్ఞలని పదునెక్కించుకోవాలి, వాటిని పరిగెత్తించాలి, సేవాభావంతో చేయాలి, నికామంగా నిష్కామంగా చేయాలి, చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా చేయాలి? ఉద్యోగం 60 ఏళ్లకు అయిపోతుంది, ఉద్యోగం జీవితం కాదే, జీవితంలో ఉద్యోగం భాగం, అదైపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కన్ను మూసేదాకా పరమాత్మ నామస్మరణ చేయాలి. పరమాత్మ భావాన్ని గురించి ప్రతిరోజు చక్కగా అనాలి, వినాలి, విచారణ చేయాలి, మననం చేయాలి, దాని మీద ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాసలో నుంచి చిత్త ఏకాగ్రస్థితిని పొందాలి, దానిలో నుంచి మనకు ఏర్పడిన అనేక మూలవాసనలు సంహారం చేయాలి, ఒక యోగస్థితిని పొందాలి, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండగలిగిన స్థాయికి వెళ్లాలి. ఇదిగో ఇవన్నీ నేర్పేవాడు ఎవరు అంటే గురువు. ఏది రాని స్వామన్నారు, నేను పొంగేదీ లేదు, కుంగేదీ లేదు, మీరు చూస్తున్న ఈ నేను మాత్రమే నేను కాదు గనక, నేను నేనైన నేనుగా అన్ని అవస్థలలో ఉన్నాను గనక, ఆ మూలమైన నేను ఏది అంటే ఆత్మను గనక, పరమాత్మను గనక, ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. స్వామి చెప్పారు, నేను దైవాన్ని తత్ దానికంటే నేను భిన్నమైన వాణ్ణి కాదు. మీరు ఏ దైవాన్ని చూడాలనుకుంటున్నారో అదే నేను. ఆయన స్వామి అంతటితో ఆగకుండా ఈ మాట అంటున్న నేనంటున్నాను, నిజానికి మీరు అదే. మీరు తెలుసుకునేదాకా మీరు దైవం వేరనుకుంటారు, అది తెలుసుకున్నప్పుడు మీరు నేను ఒకటే అంటాం. అన్నమాచార్ల వారంటారు, తనను తాను ఎరిగేదాకా తత్వం కావాలి, గాని తనను తాను ఎరిగిన తర్వాత తత్వం ఎక్కడుంది అసలు? అది ఇది ఒకటైనప్పుడు. రమణ మహర్షి అంటారు, ఆల్ ఎఫర్ట్స్ కావాలి, పూజ కావాలి, దానం కావాలి, జపం కావాలి, ధ్యానం కావాలి, యోగం కావాలి. భగవాన్ ఎన్ని ఎఫర్ట్స్ ఎందుకంటే టు హ్యావ్ ఎన్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అన్నారు. కొద్ది దూరం వెళ్లిపోయిన తర్వాత అసలు వీటి ప్రయోజనమే లేదు, శూన్యం. కనువిందు, మనస్సుకు విందు చేసే అర్చనలు కావాలి, ఆరాధనలు కావాలి, వేడుకలు కావాలి, జాతరలు కావాలి, ఊరేగింపులు కావాలి, అన్ని కావాలి కావాలి. ఎప్పటి వరకు? తనను తాను ఎరిగేదాకా ఇవన్నీ కావాలి, ద్వైతంలో కావాలి. డ్యుయాలిటీ టు వన్నెస్, అది మన ప్రస్థానం. మీరు నేను వేరు అనుకున్న మనం ఏదో ఒక రోజున అసలీ ఉన్నదంతా ఒకటి, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అసలు భగవంతుడి కంటే భిన్నమైంది లేదు. మనం చివరి మొదట్లో డైరీలో రాసుకుంటాం, గాడ్ ఎగ్జిస్ట్ ఎవరివేర్, గాడ్ ఎగ్జిస్ట్ ఎవరివేర్, గాడ్ గాడ్ ఎవరివేర్ పాటలు పాడుతుంటాం. అది మాత్రమే కాదు, వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఈజ్ గాడ్. అసలు ఈ కనిపిస్తున్నదంతా పరబ్రహ్మమే అనేటువంటి ఆ భావనలోకి జీవుణ్ణి నడిపించగలిగినటువంటి వాడు ఉన్నతోన్నత గురువు గనక, ఆ ఉత్తమ గురువుని మనం పొందగలిగాం. పొందగలిగాం బానే ఉంది, మేం బాబాను చూశాం, స్వామి దగ్గరికి వెళ్లాం, పుటపర్తి పెట్టుకు 200 సార్లు వెళ్లాం, లేకపోతే ఆయన ఎంత బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చారో, లేదా ఎంత గొప్పగా వస్తువును సృష్టించారో అంటున్నాం, ఆగిపోతున్నాం. అలాగే స్వామితో మనకున్న పర్సనల్ రిలేషన్ ని చాలా పలచన చేసుకుంటున్నాం, చేసుకోకూడదు. పర్సనల్ రిలేషన్, ఆ ప్రాక్సిమిటీ నీకు ఎందుకు ఇచ్చారు అంటే ఆ స్పేస్ లో నిన్ను నీవు అర్థం చేసుకోవటానికి. మనం ఎవరింటికో వెళ్తాం, అయ్యా ఏమైనా ఫ్రెష్న్ అప్ అవుతారా అంటారు, అవుతామండి అలసటగా ఉంది అంటాం. వాడు సబ్బిస్తాడు, అద్దం ఇస్తాడు, దూవెనిస్తాడు, ఎందుకు? మనల్ని మనం చూసుకొని సరిదిద్దుకోవటానికి. ఆ ప్రాక్సిమిటీ, అద్దం దగ్గర ఆ పని అయిపోగానే అద్దం నుంచి వైదొలుగుతాం, అద్దానికి మన సంబంధం లేదు. ఆ పరమాత్మ యొక్క ప్రాక్సిమిటీలో ఉండటానికి ఒకే ఒక్క కారణం, తనను తాను సరిదిద్దుకోవటానికి వెళ్ళాలి. ఇంకోడిని దిద్దటానికి మన దగ్గర శక్తి లేదు, అర్హత లేదు. అన్లెస్ వీ రీడిఫైన్ అవర్ సెల్స్, అన్లెస్ వీ రిఫైన్ అవర్ సెల్స్, వీ హ్యావ్ నో కెపాసిటీ టు రిఫైన్ అదర్స్. అసలు మన పనిది కాదు. మనని మనం స్వీయ సంస్కరణ చేసుకోవటానికి వచ్చాం. ముందు మనని మనం బాగు చేసుకుంటే లోకాన్నంతా బాగు చేయొచ్చు. ఏదో మంచి మాటలు చెప్పచ్చు, మంచి పనులు చేయొచ్చు, మనని చూసి ఇంకో 10 మంది ప్రభావితం కావచ్చు, అది మాత్రమే కాదు, మనల్ని మనం ఎరగాలి. మనల్ని మనం ఎరిగిన తర్వాత మనం భగవంతుడి కంటే భిన్నం కాదు. అది వేదశాస్త్రాలన్నీ కూడా సప్రమాణికంగా చెప్పినటువంటి మాట గనక, వీటన్నింటినీ అనేక రీతులలో భగవత్తత్వాన్ని బోధించేటువంటి గురువులు మనకు కావాలి. ఏ కాలం తీసుకోండి, గురువు అంటే సాధకుడు బోధకుడు ఓ చోటున్నారు. రామాయణ కాలంలో రాముడు ఆంజనేయుడు, భారత కాలంలో కృష్ణుడు అర్జునుడు, భాగవత సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఇక గెలాక్సీ ఆఫ్ డివోటీస్ వాళ్ళు భాగవతం అంతా పరుచుకొని ఉన్నారు. అలాగే గురువు శిష్యుడు ఆధునిక కాలంలోకి వస్తే షిరిడీ బాబా నానా, షిరిడీ బాబా మరొకరు అనేక మంది. సత్యసాయి భగవానుడి దగ్గరకు వచ్చినప్పుడు ఫలానా వాడని చెప్పటానికి లేదు, ఆయన ఆవరణంలోకి వెళ్లిన ప్రతివాడు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాడు. నేను కనెక్ట్ అయి ఉన్నాను, మీరింకా కనెక్ట్ కాలేదనటానికి వీల్లేదు. స్వామి చెప్పారు, నాకు నా భక్తుడికి మధ్య దెర్ ఈజ్ నో ఏజెంట్, అది డైరెక్ట్ కాంటాక్ట్ అన్నారు స్వామి. ఆ డైరెక్ట్ కాంటాక్ట్ గనకనే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలికంటాడే, మనందరం వేళ ఇక్కడ కూర్చున్న స్వామితో కూడి ఉన్నాం, ఒక్కళ్ళు చెప్పండి మాకు స్వామి అంటే తెలియదు అని, అందరూ తెలిసనే చెబుతాం. మీ ఒక్క అనుభవం చెప్పండి అని అడగగానే ఆ అనుభవం చెప్తారు. వారికి కలిగిన అనుభవం, మన దగ్గర ఉన్న అనుభవాలు ఎంటైర్లీ డిఫరెంట్. ప్రతి ఒక్కటి విశిష్టం, ప్రతి ఒక్కటి విచిత్రం, ప్రతి ఒక్కటి వరిష్టం, ప్రతి ఒక్కటి సత్యం. కనుకనే స్వామితో ఉన్నటువంటి రిలేషను ఏ ఒక్క వ్యక్తితో పరిమితమైంది కాదు, సర్వ జగత్తుతో. ఇవాళ స్వామి మీద ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల నిండా ఏమున్నాయంటే 90% స్వామితో ఉన్న అనుభవాలే ఉన్నాయి. స్వామి తత్వం 10% దాటలేదు. ఎందుకని? అనుభవం ఏర్పడింది పరమాత్మతో, ఆ అనుభవం ఒక్కటే వాడికి ఆనందాన్ని ఇస్తున్నది, ఇక మెట్టు దాటి ఆలోచించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ అనుభవాలు పొందిన ఈ 90% కూడా మిగిలిపోయిన 10% లోకి తత్వ విచారణలోకి వెళ్లాలి. తత్వం గనక ఎరక్కపోతే స్వామి తెలియనట్టే లెక్క. పెరిఫెరల్ గా తెలుసు, ఈశ్వరమ్మ కొడుకని, పుట్టపర్తిలో ఉన్నారని, 86 ఏళ్లు క్యాలెండర్ ఈవెంట్స్ జరిగినాయని, ఆయన మహిమలు చేశారని, అనేక మందికి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చారని, అనేక మందితో ఆయన కూడి ఉన్నారని, ఆయన అనేక మందికి ఆనందాన్ని ఇచ్చారని, రోగాలు పోగొట్టారని, ఈ ఎన్నన్నా మనం చెప్పచ్చు, కానీ అదంతా కూడా 90%కు లోబడింది మాత్రమే. అసలు 10% ఏది అంటే, దాన్ని పట్టుకోవాలి అంటే భారతీయ తత్వం తెలియాలి, అవతారమూర్తుల యొక్క మర్మం తెలియాలి, ఒక్కొక్క అవతారమూర్తి ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని ఎందుకు వస్తారో విచారణ చేయాలి. స్వామి సర్వదేవతా అతీత స్వరూపమని, స్వామి దాన్ని దేవతా స్వరూపం అంటే అతీతగా మార్చారని చెబుతాం, ఆగిపోతాం. ఏమిటా సర్వదేవతా అతీత స్వరూపం? దేవీదేవతలందరికీ రూపాలున్నాయి, నామాలున్నాయి, మరి ఈయనకు కూడా నామం రూపం ఉందే, దీన్ని మళ్లీ అతీతం అంటున్నామేంటే? స్వామి చెప్పారు పరిష్కారం, 5 అడుగుల 3 అంగుళాలు దాటి చుట్టని నేర్చుకోండి. ఎవరు నేర్చుకున్నారు? ఎవరికి కావలసి వచ్చింది? ఏదో స్వామి దగ్గరికి వెళ్లాం, స్వామి దగ్గర ఉన్నాం, స్వామి పుస్తకం కొనుక్కున్నాం, స్వామి ఇలా చేయమన్నారు అలా చేయమన్నారు అనుకున్నాం, కానీ 5 అడుగుల 3 అంగుళాలు దాటి చూడగలిగితే స్వామి యొక్క ఆ సత్య బోధకత్వాన్ని, ఆచార్యత్వాన్ని, తత్వ సిద్ధాంతాన్ని, ప్రేమని, సేవని ఈ ప్రపంచానికి ఎట్లా రంగరించి ఆనందాన్ని ఇచ్చారో మనకి అనుభవాలన్నీ ఏర్పడతాయి గనక స్వామిని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. దానికి చాలా సాధన కావాలి, నిస్వార్థమైనటువంటి భావన కావాలి, ఓపెన్నెస్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, డాగ్మా లేకుండా ఉండాలి, అన్నింటినీ అర్థం చేసుకుని ఓపెన్ గా చర్చించగలిగినటువంటి ఒక ధైర్యం ఉండాలి, ఒక ధీశక్తి ఉండాలి, సకల శాస్త్ర పరిచయం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సత్యసాయి భగవానుడి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. అయ్యా మరి అందరికీ ఇన్ని ఉండవే, ఇక అర్థం కాదా అంటే, అది అర్థం చేసుకోవాలి అంటే భగవద్గీతలో ఒక శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, అయ్యా ఈ మనిషి ఇన్ని జీవితాలు జన్మలు ఎత్తుతాడు కదా, ఎప్పటికీ ఇవాల్వ్ అవుతాడు, ఎప్పటికీ ఇంకా జన్మరాహిత్యం ఏర్పడుతుంది అనంటే, తనను తాను ఎరుగు ఎరుక కలిగేదాకా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఆ ఎరుక పేరేమిటి అంటే భగవంతుడే ఎరుక. మన అదృష్టం ఏంటంటే ఆ ఎరుకే భగవంతుడి రూపంలో సత్యసాయి భగవానుడిగా కనిపించినా మళ్లీ మనం మాయావరణ ప్రభావం చేత స్వామిని కేవలం ఒక పాంచభౌతిక దేహానికి, ఇందాక చెప్పిన 5 అడుగుల 3 అంగుళాలకి, ఆయన చేసిన చిన్న చిన్న మహిమలకి పరిమితం చేసి అక్కడ ఆగిపోయినాం. ఆగిపోకూడదు, వాటిని దాటాలి. ప్రతి సన్నివేశం వెనక, ప్రతి సందర్భం వెనక, ప్రతి సంఘటన వెనక పరమాత్మ యొక్క అదృశ్య హస్తం ఉన్నది. అందుకని ఆయన చోట అంటారు, ఐఎమ్ ఎన్ అన్సీన్ గెస్ట్ ఇన్ ఎవరీ కాన్వర్జేషన్. అలాగే ప్రతి డైనింగ్ టేబుల్ దగ్గర మీరు 2 కుర్చీలు వేసుకొని ఉంటే 3వ కుర్చీలోనే కూర్చొని ఉంటారు, మనం గమనించాం. భగవంతుడు గణపడాలి అంటే దేహంతో గణపడాలి అని. ఈవేళ మనం ఈ మాట్లాడుకుంటున్న ఈ 4 మాటల మధ్య ఎవరు ప్రథమ శ్రోత అంటే స్వామే ప్రథమ శ్రోత. ఆ కుర్చీ వేయటంలో దాని అర్థం అది, ఆయన అక్కడ ఉన్నారు. ఆయన ఉన్నారు అన్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా చాలా అమృతమయమవుతాయి. ఆయన అక్కడ లేరు అనుకున్నాం, విహాల్లో ఆయన లేరు, ఆయన ఎక్కడో ఉన్నారు, అసలు దేహంలోనే లేరు, హ్యాజ్ ఆల్రెడీ బికమ్ ఫామ్లెస్ అంటున్నాంగా, మాట్లాడేస్తున్నాంగా. ఈజ్ హీ రియల్లీ ఫామ్లెస్? నా భావం ఒకటే, హీ హ్యాజ్ బీన్ ఫామ్లెస్. కాసేపు ఫామ్గా కనిపించారు, ఆయనకేం పరిణామం లేదు. మనకి దృశ్యం ఉంది గనక అదృశ్యమైందంతే. ఆయన దృశ్యము ఆయనే, అదృశ్యము ఆయనే. ఇటువంటి తాత్విక చింతనా భూమికిని మనం 40 ఏళ్లు వచ్చేప్పటికన్నా అలవాటు చేసుకోకపోతే ఉరికా మహిమలు చదివి 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 స్వామితోనే మాట్లాడాను, స్వామితో కూర్చున్నాను, స్వామితో తిరిగాను, ఏమి సాధించావు, ఎన్న మార్పుందా, ఆలోచనలో మార్పుందా, అందరినీ ప్రేమించగలుగుతున్నావా, అహం వదులుకోగలిగావా, కోరికలు తగ్గినయ్యా, ప్రచార ఆడంబరాలు తగ్గించుకోగలిగావా, నాకిది కావాలి అన్న అహంత్వా అహం మమత్వా శిథిలాయమాని అంటారు భగవత్పాదులు. అహం పోనంతకాలం, మమకారం తగ్గనంతకాలం, నాకే కావాలి అన్న మమత్వం ఉన్నంతకాలం, పరమాత్మతో ఉన్నా ఒకటే, పరమాత్మని కనుగొన్నా ఒకటే, పరమాత్మని గురించి దూరంగా ఉన్నా అంతా ఒకటే. కాబట్టి ఉండవలసినది ఒక్కటే, పరమాత్మకి ఎంత దగ్గరగా ఉన్నావని కాదు, పరమాత్మని నీ లోపలికి ఎంత దగ్గరగా తీసుకోగలిగావు. అందుకనే అనంత వానర సమూహం ఉంది. రామచంద్రుడికి ఒక్క ఆంజనేయుడు మాత్రమే దగ్గర ఎందుకు కాగలిగాడంటే, నిజంగా ఉన్నాడా పరమాత్మ అంటే గుండె చీల్చి చూపించినవాడు ఆయన ఒక్కడే. అంటే హృదయస్థానంలోకి రాముణ్ణి రప్పించుకోగలిగాడు. బయట కనిపిస్తున్న రఘురాముణ్ణి, దశరథరాముణ్ణి, జానకిరాముణ్ణి, అయోధ్య రాముణ్ణి, పట్టాభిరాముణ్ణి ఆత్మారాముడుగా మలుచుకున్నటువంటి వైనం ఎవరిదంటే ఒక్క ఆంజనేయ స్వామిది మాత్రమే కాగలిగింది. కనుక అందరూ కూడా ఆ స్థాయికి వెళ్లాలి. వెళ్లకపోతే స్వామి అర్థం కాకపోవటం ఏం లేదు, అర్థమవుతారు, కొంతవరకు అర్థమవుతారు. ఒక స్థాయి దాటిన తర్వాత అర్థం చేసుకోవాలంటే మాత్రం మనం కూడా దేవోభూత్వా దేవం యజేత్, ఈయన పరదైవమే అని చెప్పగలిగిన స్థాయికి మనం కూడా ఆ స్థాయిని పెంచుకుంటూ వెళ్లాలి. దానికి నిరంతర సత్సంగం కావాలి, సత్సాంగత్యం కావాలి, గుణనామ సంకీర్తన వైభవం కావాలి, భజన కావాలి, తాత్విక విచారణ కావాలి, ఇదిగో మనం చేసుకునే ఈ స్టడీ సర్కిల్స్ కావాలి. అన్నింటినీ మించి వీటన్నింటికీ ఫైనల్ రిజల్ట్ ఏమిటయ్యా అంటే, వీ మస్ట్ ఎండ్ అప్ విత్ 2 ఆస్పెక్ట్స్. 1 ఆస్పెక్ట్ ఈజ్ డివైన్ లవ్. లింగభేదం లేదు, అక్కడంతా ఒకటే. ఆమె స్త్రీగా ఉంది, ఈయన పురుషుడిగా ఉన్నాడు, నా వరకు 2 ఆత్మే. ఆమె పేరుతో నాకేం పని, ఆమె స్థితితో నాకేం పని, ఆమె నేపథ్యంతో నాకేం పని, ఆమె ఎందున్న ఆత్మతో నాకు పని. స్వామి అందుకే దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా అని మనని సంబోధించటం వెనకే మన స్థితిని గమనించమన్న ఒక హెచ్చరిక ఉన్నది. అన్వేషణ ఆపేటువంటి ఒక పని ఉన్నది. మన మూలస్థితిని తెలియజేసేటువంటి దివ్య బోధ ఉన్నది, ప్రబోధ ఉన్నది. ఆ ఉత్తిష్ట అంటే మేలుకో, పరిగెత్తు, ప్రాప్యవరాన్నిత అనేటువంటి ఉపనిషద్వాక్యానికి స్వామి ఆ 2 సంబోధనలు కూడా పరమ ఉన్నతమైనటువంటి భావనలుగా మనం భావన చేస్తూ ఉండాలి. కాబట్టి గురు శిష్య పరంపరా వైభవంలో గురు పూర్ణిమ ఏ థ్యాంక్స్ గివింగ్ డే. అది గురువుకు సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటున్నాం. సదాశివుడు, సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. గురుస్వరూపాలందరికీ మూలం ఎవరంటే సదాశివుడు మూలం, ఆయనకు నమస్కరించాలి. వ్యాస శంకర మధ్యమాం వాంగ్మయంగా ప్రపంచానికి సారస్వతంగా అక్షర రూపంలో అందించిన వ్యాసుల వారికి, శంకరులకి నమస్కరించాలి. ఆ తర్వాత అస్మత్ ఆచార్య, మనకి ఎలిమెంటరీ స్కూల్లో ఓనమాలు దిద్దిన గురువు గారి దగ్గర నుంచి, టీచర్ దగ్గర నుంచి, మాస్టర్ దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా అనేక రీతిలో అనేక విషయాలు బోధించే గురువు దాకా ఈ గురువులని అందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆలోచించండి, ఓం నమ శివాయ అని పలక మీద చెప్పిన గురువు దొరికి ఉండకపోతే ఇవాళ కంప్యూటర్ మౌస్ నడిపించే తెలివితేటలు మనకు వచ్చేది కాదు కదా. అది ట్రాన్స్ఫర్మేషన్. ఆ స్థితి నుంచి ఈ స్థితి దాకా ఎంతమందో ఎన్ని రకాలుగానో. అందుకనే దత్తాత్రేయుడు 24 మంది గురువులు నాకున్నారన్నాడు. అంటే 24 తత్వాలని ఒక తత్వంగా ఏకత్వంగా భావన చేయగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మస్థితిలోకి జీవుడు వెళ్లాలి. వీటి అన్నింటినీ కూడా స్వామి కండెన్స్ చేశారు. చేసి అంటే చాలా సంక్షిప్తంగా ప్రిసైజ్ గా ఒక మాట చెప్పారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ 4 మనబోటి వారికి మహావాక్యాలు. స్వామి పరిచయం లేని వాళ్లకు కూడా మనం గనక 4 చెప్పగలిగితే దీన్ని మించినటువంటి ఆధ్యాత్మ సేవ లేదు. స్వామి మిరకల్స్ ఎన్నాళ్ళు చెప్పుకుంటాం? స్వామి మిరకల్స్ వల్ల దేవుడైనాడా, దేవుడు గనక మిరకల్స్ చేశారా అని, దేవుడు కనుకనే అనేటువంటి భావంలోకి వెళ్లాలి, తత్వచింతనలోకి వెళ్లాలి, మూలాన్వేషణలోకి వెళ్లాలి. స్వామి దగ్గరకు వెళ్లటానికి ముందు మనం ఎట్లా ఉన్నాం, స్వామి దగ్గర స్వామితో కూడి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం, స్వామి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఇవన్నీ ఎక్కడికక్కడ బేరీజు వేసుకుంటూ మనం చేయవలసిన కర్తవ్యాలని కర్మనిష్టగా భావన చేయాలి. జీవితాన్ని జీవితంగా అనుభవించాలి. అందులో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కానీ అన్నింటినీ సమంగా అనుభవించి అంతయున్ ఈశ్వర ప్రీతికే పరమేశ్వర, మేమిక్కడికి రావటానికి నువ్వే కారణం, ఇక్కడి నుంచి మేము వెళ్లిపోవటానికి నువ్వే కారణం, మేమేం కారణం కాదే. కాల కార్య కారణ కర్తవ్య ఈ 4 లోబడి ఈ 4 నడిపించేటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనేటువంటి ఈ 3 భావనలు భగవద్గీతలో చెప్పినవే. శిరిడీ బాబా చాలా స్పష్టంగా నానాకి చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన ముందు శరణాగతి పొందు, పరిప్రశ్నేన ప్రశ్న వేస్తూ ఉండు, సమాధానం పొందుతూ ఉండు, సందేహాలు వదుల్చుకుంటూ ఉండు, ఫైనల్ గా సేవయా. సేవ అంటే మనం చేసే ఫిజికల్ సేవ కాదు, సేవయా అంటే భావించు అని అర్థం. ఏమని భావన చేయాలి, ఆ ఉన్నదంతా నువ్వే, అసలు నువ్వు తప్ప అన్యం లేదు, జడం నువ్వే, అజడం నువ్వే, చైతన్యం నువ్వే, సుఖం నువ్వే, దుఃఖం నువ్వే అని అనుకోగలిగినటువంటి ఒకనొక స్థాయికి వెళ్లమని చెప్తూ స్వామి మనందరినీ కూడా సర్వసన్నద్ధం చేశారు. ఎందుకని, సత్యయుగం రావాలి అంటే తెల్లవారుగానే సత్యయుగం రాదు. మనబోటి వాళ్లంతా మనల్ని మనం సంస్కరించుకుంటూ పాత ఆలోచనలన్నీ వదిలిపెట్టి కొత్త ఆలోచనలు వినూత్నమైనటువంటి భావాలతో తత్వ చింతనా భూమికలో మనల్ని మనం నిలబెట్టుకుంటూ జీవితాన్ని అది ఎట్లా వస్తే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తూ దేనికి పొంగక లొంగక కుంగక వంగక మనల్ని మనంగా నిలబెట్టుకుంటూ మన సాధనా కార్యక్రమాన్ని మనం తీవ్రతరం చేసుకుంటూ నిన్నటి కంటే ఇవాళ, ఇవాళ్టి కంటే రేపు ఉన్నతంగా ఉదాత్తంగా ఉండగలిగినటువంటి ఒకనొక స్థాయికి కనుక మనం వెళ్లగలిగినట్లయితే అది పరమోన్నతమైనటువంటి భావనగా మనం భావన చేస్తూ ఆ స్థితిలోకి నడిపించడానికి వచ్చినటువంటి పరమోన్నతమైనటువంటి గురుస్వరూపంగా స్వామిని మనం భావన చేస్తూ స్వామి చెప్పిన అనేకానేకమైన విషయాలని ఆకళింపు చేసుకుంటూ మానవ జీవితాన్ని ధన్యవంతము, ప్రేమమయము, శాంతిమయము, కాంతిమయము, క్రాంతిమయము, ఆనందమయము చేసుకుంటూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనేటువంటి ఒక భావనతో ఈ గురు పూర్ణిమ అనబడేటువంటి ఈ సందర్భం మనకి గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆ గురుస్వరూపం చల్లగా ఉండి ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేయాలి అనేటువంటి ఒక భావనతో సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకాలు బాగుంటే అది మనం బాగుంటాం. మన దుఃఖం ప్రపంచానికి దుఃఖం కాదు, కానీ ప్రపంచం యొక్క ఆనందంలో మనకు భాగం ఉంది. మన దుఃఖంతో ఈ ప్రపంచానికి ఏమి సంబంధం లేదు. నాకు ఇది జరిగింది, అది జరిగింది, ఎవరికి కావాలి, అది నీది. నీది కూడా కాదు నిజానికి, నువ్వు అనుకుంటే నీది, అనుకోకపోతే అది కూడా నీది కాదు. కానీ ప్రపంచమంతా ఆనందంగా ఉండటానికి మన పాత్ర ఏమిటి, మనం ఏం చేయగలం, మన వంతు ఏం చేయగలం అనేటువంటిది అధ్యాత్మని గనక స్వీకరించగలిగినట్లయితే దాన్ని ఉన్నత భావనగా నేను భావన చేస్తూ కోటి సమితిలో ఈ స్టడీ సర్కిల్ ఒక వినూత్నమైనటువంటి డైనమిక్స్ కి డైమెన్షన్స్ కి ఇది శ్రీకారం చుట్టుకోవాలని. అలాగే స్వామి పేరు మీద చాలా మందిరాలు వచ్చినాయి, ఆ మందిరాల నిండా కూడా తత్వచింతన జరగాలి, స్వామి యొక్క చింతనా భూమికలు పెరగాలి, అనేక మంది తాత్వికులు మహాత్ములు రావాలి, అనేక ప్రదేశాల నుంచి గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చి స్వామి గురించి మాట్లాడాలి. రమణ కేంద్రానికి వెళ్తాం, స్వామి గురించి మాట్లాడతాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి వెళ్తాం, స్వామి గురించి మాట్లాడతాం. మన గురుతత్వాన్ని గురు వైభవాన్ని అనేక చోట్లకి తీసుకుని వెళ్లాలి. అలాగే అనేక ప్రదేశాలలో నుంచి మహాత్ములంతా కూడా మన దగ్గరికి రావాలి. అది నిజమైన సమర్పణ. తాత్వికమైన సమన్వయమైన ధోరణిలో మనం విచారణ సాగాలని, దానికి కావలసినటువంటి ఆ అవకాశాలు యోగాలన్నీ కూడా స్వామి మనకు అన్ని వేళలా కల్పించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, స్వామి యొక్క దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, స్వామిని నమ్ముకున్నాం, స్వామిని నమ్మి ఉందాం, స్వామి మన చక్కగా అన్ని సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ పరమోన్నతమైనటువంటి భావనాస్థితిలోకి మనల్ని నడిపిస్తారు. అటువంటి పరమ గురువుని పొందిన మన సౌభాగ్యానికి మురిసిపోతూ సాయిరాం.
ఇంతవరకు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారి ఈ సంవత్సరం గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు గురుతత్వంపై అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.